వారికి కూడా అది సిలబస్, అది కోర్సు. అలాగే ద్వైత మతస్థులకి నయముక్తావళి సిద్ధాంతం. మరొక విశేషం, విశిష్టాద్వైత సిద్ధాంతంలోనే వేదాంత దేశకులు మహాత్ములు. ఆ వేదాంత దేశకులు యాదవాభ్యుదయం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఆ యాదవాభ్యుదయానికి అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రచించారు అప్పయ్య దీక్షితుల వారు. అంటే అందులోని కూడా రచించిన విషయములు విశిష్టాద్వైతులు చక్కగా అధ్యయనం చేస్తారు. అంటే వాళ్ళకి కావలసిన మెలకువలన్నీ అందులో ఉన్నాయి. అంటే ప్రతి సిద్ధాంతాన్ని ఆయన పరమ కూలంకషంగా అర్థం చేసుకున్నాడు, గౌరవించాడు. కానీ అన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు అద్వైతమే పరమావధి అని చెప్పాడు అంటే అద్వైతం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అన్ని తెలిసినవాడు, ఎందుకంటే 10 తెలిసినవాడు ఇది గొప్పదని చెప్తే అప్పుడు మనం అంగీకరిస్తాం. అందుకే ఒక సమగ్రమైన జ్ఞానమూర్తి అప్పయ్య దీక్షితుల వారు. ఈయన రచించినటువంటి ఈ శివార్కమణి దీపకు కథ ఉన్నదండి. ఆ కాలంలో ప్రత్యేకించి వైష్ణవ మతం ఔద్ధత్యంతో ఉండేది. అంటే మతం మతంగా ఉంటే పర్వాలేదు, కానీ అది దురభిమానంతో కూడి ఇంకోని నిందిస్తూ బాధిస్తూ ఉంటే మాత్రం క్షమించరానిది. అలాంటి తప్పు ఒక వైష్ణవ మతమే కాదు, ఒకప్పుడు శైవ మతము చేసింది, మరొకప్పుడు మరో మతము చేసింది, ఇప్పుడు మరికొన్ని మతాలు చేస్తున్నాయి. కలి యొక్క లక్షణమేది, నేను అనుసరిస్తున్న మార్గం గొప్పదనుకుంటే పర్వాలేదు, నా మార్గము గొప్పదనుకుంటే ఒక లెక్క. నా మార్గము గొప్పదే, నా మార్గం గొప్పది, రెండింటికి చిన్న తేడా ఉంది కదా. నా మార్గము గొప్పదే అంటే ఒక లెక్క, నా మార్గం గొప్పది అంటే ఒక లెక్క. నా మార్గము గొప్పదే అంటే అన్నీ గొప్పవే, నాది గొప్పదే అనుకుంటాడు వీడు, పర్వాలేదు. నా మార్గం గొప్పదే అంటే నాకు మిగిలిన వాటి గురించి అనవసరం, నాది నేను పాటిస్తానన్నాడు, వీడి వల్ల కూడా ప్రమాదం లేదండి. కానీ నా మార్గమే గొప్పది అనుకున్న వాడి వల్ల వచ్చింది ప్రమాదం అంతా. ఇది తప్ప మరేది కాదనడం వల్ల దాన్ని పట్టుకు వేలాడుతూ ఇంకో దాన్ని విమర్శిస్తుంటాడు. వాళ్ళు కలిలో మన ఎంత వాదాలతో ఖండించినా పుట్టుకొస్తూనే ఉంటారు రక్త బీజుల్లాగా. ఎప్పటికీ మనకి ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళని మనం ఒకటే అనాలి, మూర్ఖులు అని. సాధకుడికి ఇలాంటి వాళ్ళు తగరు నిజానికి. కానీ అదేమి దౌర్భాగ్యమో గాని అప్పయ్య దీక్షితుల కాలం నాటికి ఈ వైష్ణవ మతం సంబంధించిన వారు రాజాశ్రయాన్ని పొంది ఇతర మతాలను అవమానించేవారు. అందులో ముఖ్యంగా వేలూరు ఆస్థానం, దానికి చినబొమ్మ నాయకుడు అనేటువంటి వాడు రాజు. అనేక మంది తెలుగు నాయకులు అప్పయ్య దీక్షితుల వారిని గౌరవించారు. ఈ చినబొమ్మ నాయకుడిని కూడా కొందరు తెలుగు వారనే చెప్తారు. ఈ చినబొమ్మ నాయకుడు మొట్టమొదటిగా ఆయన దీవాన్గా ఉండేవారు తాతాచార్యులు ఆయనకి. ఆ తాతాచార్యులు గొప్ప వైష్ణవ మత అవలంబి, సంతోషం, కానీ శివద్వేషి. శివద్వేషం వైష్ణవం కాదు, విష్ణుభక్తి వైష్ణవమైతే ఒప్పుకుంటాం, కానీ శివద్వేషాన్ని వైష్ణవంగా చలామణి చేస్తే విష్ణువు ఒప్పుకోడు, శివుడు ఒప్పుకోడు. అలాంటి వాళ్ళని మనం ఒప్పుకోకూడదు నిజానికి. మొత్తానికి అతడు ఆ సమయంలో నిజమైన చక్కని మార్గాన్ని చూపిస్తూ కర్మిష్ఠిగా, ఉపాసకుడిగా, వేదాంతిగా ప్రకాశిస్తున్న అప్పయ్య దీక్షితుల వారిపై గౌరవం పెరిగిందని చినబొమ్మ నాయకుడికి. గౌరవం పెరగడమే కాదు, ఆయన అనేక రకాల సత్కారాలు చేశారు. ఇది తట్టుకోలేకపోయాడు. ఈ తాతాచార్యులు తట్టుకోలేక ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి దుర్భరమైన హింసలున్నాయే, అవి చరిత్రలో ఉన్నాయండి. ఇక్కడ ఏవి కూడా నా అంతటి నేను చెప్తున్నా చారిత్రకంగా దొరుకుతాయి మీకు ఇప్పటికీ కూడా. ఆయనకి సర్వదేవతా సమాన భావం ఉంది గనక ఒకసారి విష్ణుక్షేత్రానికి వెళ్ళి తీర్థం అడిగితే ఆయన వైష్ణవాలయంలో చెప్పించి విషం ఇప్పించాట తీర్థంగా. చిత్రం ఏంటంటే ఈయన హస్తస్పర్శ చేత అది అమృతంగా మారిపోయింది. అంత సిద్ధపురుషుడి తను హస్తస్పర్శ చేత అమృతంగా మారింది. మరొకసారి చిత్రం, ఈయన తన ఊరు నుంచి ఎప్పుడు సాధారణంగా విరించిపురమునకు ఊరికి వెళ్ళేవారు. ఈయన ఊరు అడయప్పాలెం అండి, అడయప్పాలెం. ఇది మనకి తమిళనాడులోనూ ఉంది, తిరువన్నామలే జిల్లాకు సంబంధించింది అని అంటారు. అయితే చిత్తూరు నుంచి కొంత కష్టపడి మనం ప్రయాణం చేస్తే వేలూరు దాటి, ఇప్పుడు మనకు ప్రసిద్ధి వేలూరు, రాయవెల్లూరు హాస్పిటల్ ప్రసిద్ధి, స్వర్ణ మందిరం కూడా ఇప్పుడు ఉన్నది, అది కూడా దాటుకుంటూ వెళితే అడయప్పాలెంలోకి వెళ్ళచ్చు. చాలా పల్లెటూరు అడయప్పాలెం. ఆ అడయప్పాలెంలో మన మహానుభావుడు అక్కడ పుట్టాడు. అది వీరూరు, అప్పయ్య దీక్షితుల వారి ఊరు. ఆయన ప్రతిష్ఠ చేసిన శివాలయం ఉంది, కాళకంఠేశ్వర ఆలయం. నా భాగ్యం ఏంటంటే శివకర్ణామృతం చెప్తున్న సమయంలో అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళానది. అంటే దీని అర్థం ఏంటి, శివకర్ణామృతం చెప్తున్నందుకు సంతోషించి ఆ అప్పయ్య దీక్షితుల వారు నన్ను అక్కడికి రప్పించారు. నేను ప్రత్యక్షంగా అనుభవించాను అప్పయ్య దీక్షితుల వారి యొక్క కృపని అనుభవించాను కనుక ఇంత ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ఈ చెప్తున్నది నేను వింటున్నాను రా, నాకు ఆనందం కలిగింది అని ఆయన శివస్వరూపంగా ఆశీర్వదించారని భావించా. చిత్రం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు కానీ శైవాచార్యులు వచ్చి అక్కడ నన్ను కూర్చోబెట్టి కొన్ని గంటల సేపు శైవాగమ ప్రకారంగా కాలకంఠేశ్వర మహాలింగానికి అభిషేకం చేయించారు. అదొక దివ్యానుభూతి. ఆ క్షేత్రమంతా చాలా రమ్యముగా ఉన్నది. అక్కడ అప్పయ్య దీక్షితుల వారి విగ్రహం ఉంది. అప్పయ్య దీక్షితుల వారు రచించినటువంటి రచనలన్నీ కూడా అక్కడ ఫలకం మీద ఆ పేర్లన్నీ రాసి ఉన్నాయి. 104 గ్రంథముల పేర్లు మనకు లభిస్తున్నాయి. ఇన్ని రాశారు టా కాదు, రాశారు అని చరిత్ర అక్కడ ఉంది. ఆ 104 ఒకటి శివకర్ణామృతం, అది అందులో ఉన్నది. శివకర్ణామృతం అనే పేరు కూడా ఉన్నది 104. అక్కడ అద్భుతమైన వృక్షములు, ఆ వాతావరణం అది చూస్తూ ఉంటే దివ్యంగా ఉంది. సాధారణంగా ఎవరికి తెలీదు, అది పెద్ద పర్యాటక కేంద్రము కాదు, కానీ ఒక మహర్షి మసల్ని తపస్వి కదలిన చోటులో ఎంత తపశ్శక్తి ఉంటుందనేది స్వయంగా చూసాం. ఇక్కడి నుంచి ఈయన విరించిపురం ఊరికి సాధారణంగా నడిచి వెళ్లేవారట. ఈ విరించిపురంలో పరమేశ్వరుడు ఉన్నాడు, అదొక పెద్ద సిద్ధక్షేత్రం. అక్కడున్న శివుడి పేరు మార్గ సహాయేశ్వరుడు అని, ఈయనకి మార్గబంధు అని పేరు కూడా ఉన్నది. మార్గ సహాయకుట్ట అంటే రుద్రంలో మనం చదువుకున్న పథీనాం పతయే నమః, ఏ పథాం పథి రక్షయ ఐర వృధా యవ్యదా, ఈ మంత్రములు దేవుడు అక్కడున్నా అనమాట. తోవల్లో కాపాడేవాడు అని, అంటే శివుడే మనకు మార్గముల్లో రక్ష అని స్మరణ చేస్తే మార్గాల్లో రక్షిస్తాడన్న ఒక క్షేత్రం ఉంది. చూడండి, భారతీయులకి వేదంలో మంత్రం ఉంటుంది, పురాణంలో కథ ఉంటుంది, భూమి మీద క్షేత్రం ఉంటుంది. దీన్ని బట్టి అవి ఎంత సత్యమో మనకు తెలుస్తూ ఉంటాయి. ఏ పథాం పది రక్షయ. అయితే నా భాగ్యం విరించిపురం కూడా చూశాను. ఆ విరించిపురం చూసినప్పుడు అక్కడ ఆనాడు రోజుల్లోనే ఒక శిలాఫలకం మీద ఒక సంస్కృత శ్లోకం చెక్కబడి ఉన్నది, పెద్ద శ్లోక అష్టకం. అది గేయ రూపంలో ఉంది. ఇది ఆ రోజుల్లోది కనుక క్రమక్రమంగా అది కొంచెం ఛిద్రమైనట్టు అనిపిస్తే పక్కన మళ్ళీ లిఖించి పెట్టారు. అదంతా కూడాను మార్గ సహాయేశ్వరుడు ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్నది. తమిళనాట ఉన్న ఆలయాలన్నీ ఎంత విస్తారంగా ఉంటాయో అలాగే ఉంది. ఈ రెండు తమిళనాడులోనే ఉన్నాయి. అయితే మన ఆంధ్రదేశపు సరిహద్దులు. అయితే ఆ స్తోత్రం ఎవరు రచించారు అంటే అప్పయ్య దీక్షితుల వారు రచించినది. దాని పేరు మార్గబంధు స్తోత్రం. మన త్రోవల్లో కాపాడే భగవానుడు. అందుకు అది ఎలా ఉంటుందంటే తోవలో వెళ్తూ వెళ్తూ అందరూ పాడుకోవడానికి యోగ్యంగా ఉంటుంది. శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో అని ఆ తర్వాత మొదలయ్యే వాటన్నిటికీ భజేయ మార్గబంధుం అనేది ముకుటంగా వస్తుంటుంది. మార్గబంధు స్తోత్రం అని ప్రసిద్ధి. అయితే ఈ చిత్రం ఏంటంటే మన తెలుగువారికి దీని గురించి తెలిసింది తక్కువ, కానీ కర్ణాటక దేశంలో చాలామంది ఆస్తికులు వాళ్ళ ప్రయాణ సమయంలో దీన్ని చదువుకుంటారు. కొందరు కార్లలో అయితే ఈ స్తోత్రం ప్రింట్ చేసిన కాగితం ఉంటుంది. ఎందుకంటే ఆ శ్లోకం వ్రాసిన ప్రతి, ముద్రించిన ప్రతి వాళ్ళ వాహనంలో ఉన్న మార్గంలో ప్రమాదాలు జరగవు అనేటంత వాళ్ళ విశ్వాసం, వాళ్ళ అనుభవం. అంత మహిమాన్వితమైన స్తోత్రం అప్పయ్య దీక్షితుల నోట పలికిందండి. అది ఇప్పటికీ ఆ విరించిపురంలో కనబడుతుంది. ఈ మహానుభావుడు ఈ అడయప్పాలెం నుంచి విరించిపురానికి వెళ్ళేవారు. ఆ వెళ్ళేటప్పుడు ఈ మన తాతాచార్యుల వారు ఏం చేశారంటే కొందరు భటులకు లంచం ఇచ్చి ఈయన పని పూర్తి చేసేయమన్నారట. ఇది దొరుకుతోంది చరిత్రలో. వాళ్ళు అక్కడ ఆయుధములు పట్టుకుని అటకాయించారు ఈయన్ని. పక్కకి రండి అన్నాడు. ఎందుకంటే ఈయన రాజస్థానంలో గౌరవం పొందినవాడు, వీళ్ళందరూ పరిచయమే. ఏదో వచ్చారు అని పక్కకి రండి అన్నట్ట. మేము వెళ్ళమని నిలబడ్డారు. వెంటనే చూసేట అనికి ఆగ్రహ దృష్టి ఏమీ లేదండి. ఏమిటి వీళ్ళు నిలబడ్డారని చూడగానే ఆశ్చర్యం, వాళ్ళు అక్కడికక్కడ కూలబడిపోయేట ఆయన చూపు సోకగానే. అంటే ఆయన లోపలున్న ఏ శివతేజస్సు మూడో కన్ను విప్పి ఆయన రెండు కళ్ళల్లోంచి చూసిందో గానీ వాళ్ళు అక్కడికక్కడే కూలబడిపోయారు. అప్పుడు ఈయన జాలితో వాళ్ళు ముట్టుకున్నట్ట. ముట్టుకుంటే తిరిగి బ్రతికేట వాళ్ళు ఇక్కడ. అంటే ఈయనంత సిద్ధపురుషుడు. చూడండి, ఈ విషయం వెళ్ళి తాతాచార్యులతో చెప్తే తాతాచార్యులు వచ్చి పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు. తద్వారా ఆయన చేసిన గొప్ప ఉపకారం ఇది. దీనితో మహానుభావుడైన చినబొమ్మ నాయకుడికి చాలా కనువిప్పు కలిగింది. ఈయన సామాన్యుడు కాదు, ఈయన్ని నేను ప్రధానమైన గురువుగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, అయ్యా ప్రస్తుతం శివద్వేషం బాగా వ్యాపించిపోయింది, వీళ్ళందరూ కలిసి శివుణ్ణి అవమానిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను ఈ వేదిక మీద ఒక వేదన కూడా చెప్పుకుంటున్నానంటే, ఇటీవల కాలంలో చాలామంది వైష్ణవులమని చెప్పుకునేటువంటి పండితులు కూడా బయలుదేరి శివద్వేషాన్ని రకరకాలుగా వ్యాప్తి చేస్తున్నారు. విష్ణు భక్తి కావాలి, విష్ణువు కావాలి, కానీ ఇతర దేవతా ద్వేషం పనికిరాదు. శివుణ్ణి ఎలా ద్వేషించాలో వైష్ణవులు చెప్పి, విష్ణువుని ఎలా ద్వేషించాలో శైవులు చెప్తుంటే, వీళ్ళిద్దరిని ఎలా ద్వేషించాలో మరో మతం వాడు నేర్చుకుని మనకు చెప్తూ ఉంటాడు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇవి అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నిర్మూలించాలని ఎంతమంది ప్రయత్నించారు, కానీ కలిప్రభావం పుడుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఇక్కడ మనందరికీ కూడా కలిప్రభావం లేకుండా ఆదిశంకరుల ఛత్రఛాయ కాపాడుతున్నది. సంతోషం, ధన్యులం ఇక్కడ. అయితే ఈయనకి ప్రధానమైన ఆచార్య పదవిని ఇవ్వడమే కాకుండా ఒక అభ్యర్థన చేశారట. అయ్యా, వీరందరిని ముందు ఖండించడానికని తమరు శివసిద్ధాంత ప్రకారంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించిన నీలకంఠాచార్యుల భాష్యానికి వార్తికము రచించండి అని కోరుకున్నాడు చినబొమ్మ నాయకుడు. ఇది అందుకు రచించారు ఈయన ఆ నీలకంఠాచార్యుల భాష్యానికి వార్తికం, లేదా శంకర భాష్యానికి రచించాక మళ్ళీ ఇది రాయడం ఏంటి? ఆ సిద్ధాంతం గొప్పదని చెప్పక మళ్ళీ ఈ సిద్ధాంతం చెప్పడం ఏమిటి అంటే అప్పుడు ఈయన రచించారు. ఈ రచించడమే కాదు, ప్రత్యేకించి ఇది వ్యాప్తి జరగాలి అని చినబొమ్మ నాయకుడు 500 మంది మహాపండితుని ఈయన వద్దకు పంపెట్ట. 500 మంది మహాపండితులు ఈయన దగ్గర పాఠం చెప్పుకున్నారు. శివార్కమణి దీపకని పాఠం చెప్పుకుని మొత్తం వ్యాప్తి చేశారు. ఇలాంటి మహానుభావులు ఎందరో కృషి చేశారు గనక కొన్ని సహస్రాబ్దాల క్రితం శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదించినటువంటి దివ్య సిద్ధాంతం మనకి ఈనాడు ఇలా సజీవంగా నిలబడి కనిపించడానికి కారణం ఈ మధ్యలో వచ్చిన విద్యారణ్యుల వారు, అప్పయ దీక్షితుల వారు లాంటి మహాత్ములు, వారికి మనం నమస్కరించాలి. అందుకే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకర భగవత్పాదుల వారు తర్వాత నేటి భారతీయ తీర్థ మహాస్వామి వరకు వచ్చిన ఈ పరంపర అంతటికి మనం నమస్కారం చేసుకోవాలి. ఈయన చేసిన మహోపకారం ఇది. అందుకే ఈనాటికి కూడా అద్వైతం బాగా అర్థం చేసుకోవడానికి గాను సహకరించే గ్రంథాల్లో శాస్త్ర సిద్ధాంతాల సంగ్రహం లాంటి గ్రంథాలు చాలా ముఖ్యంగా పనికొస్తున్నాయి పండితులందరికీ కూడా. మొత్తానికి శివార్కమణి దీపక అందుకు పుట్టిందండి. అందులో ఈయన గొప్ప సమన్వయం చేశారు. అదేమిటంటే ద్వైత విశిష్టాద్వైత శివాద్వైత అద్వైత అని 4 సిద్ధాంతాలు చూసుకున్నారు. శివాద్వైతం ఉందే అది విశిష్టాద్వైతానికి చెందదు, ద్వైతానికి చెందదు. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే అద్వైత మత స్థాపన చేసిన శంకర భగవత్పాదులు వారిని శైవులు అనుకుంటారు అని. శైవుడు కాడు, తెలుసుకోండి. అద్వైతంలో శైవము వైష్ణవు అనే భేదం లేదు. అన్నిట్లో ఒకే పరతత్వాన్ని దర్శించేదే అద్వైతం. అది అందుకే శైవం కాదు. ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది అద్వైత మతావలంబకులైన స్మార్తులు కూడా ఏమంటుంటారంటే మనం శైవులమైనా అంటుంటారు. మనం శైవులం కాం, వైష్ణవులం కాం. అంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడిలేం, కానీ శివుణ్ణి విష్ణువుని కూడా ఇష్టదైవంగా కొలుచుకునే వాళ్ళు ఉండొచ్చు మనలో. కానీ ఇలాగ ఒక సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళం కా, అన్ని సంప్రదాయాన్ని గౌరవించడమే అద్వైతం యొక్క గొప్పతనం. అయితే 4 చూపించాడు ఈయన. ఈ 4 ఒక సమన్వయ సూత్రం చెప్పాడు. ద్వైతం అనేది ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ సోపానము అన్నాడు. ఎందుకంటే ఎవరు ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడైనా మొట్టమొదట భగవంతుడు వేరు, నేను వేరు, ఆయన చేసి సృష్టింపబడ్డాననే మొదలెడతాడు. అవునా లేదా? అందుకు సాధనలో ఎక్కువ మంది ద్వైతులే. సిద్ధ దశలో అద్వైతం, కానీ సాధన దశలో ఎప్పుడు ద్వైత భావమే ఉంటుంది. వ్యవహారంలోనూ ఉన్నాం, కానీ పరమార్థంలో మనం ఉన్నామా? కానీ వ్యవహారంలో భ్రాంతిలో భాగమే ద్వైతం. దేనిలో భాగం? అది భ్రాంతిలో భాగం. అందుకు తప్పదు, అది భ్రాంతే. కనుక సాధన దశలో అది ఉంటుంది, అది ద్వైతం. ఇది ప్రథమ సోపానం అన్నారు. దానికి చాలా అవసరం. ఆ మెట్టు మీద ఉన్నప్పుడు ఆ మెట్టు మీద ఉండాలి, అది ముఖ్యమే. కానీ అది మెట్టే అని తెలుసుకోవాలి. దాని తర్వాత మధ్యమ స్థాయికి చెందినటువంటిది విశిష్టాద్వైతము అన్నారు. ఇక శివాద్వైతము ఆ అద్వైతానికి అతి దగ్గరది అన్నారు. అంటే అద్వైతాన్ని చేరడానికి మొదట మెట్టు ద్వైతం, తర్వాత విశిష్టాద్వైతం, దగ్గరి స్థలం శివాద్వైతం. అందుకు నేను శివాద్వైత ప్రకారంగా రచింపబడ్డ నీలకంఠాచార్యుల యొక్క భాష్యాన్ని శివార్కమణి దీపిక అనే పేరుతో ఇస్తున్నాను అన్నాడండి ఈయన. అది సమన్వయం. ఇది చెప్తూ ఒక మాట అంటారు ఆ గ్రంథంలో ఆయన అన్నటువంటి ఒక మాట. ఇది శివకర్ణామృతమే. యజ్జప్యద్వైతయేవ శృతిశిఖర గిరా మాగమానాంచ నిష్ఠా సాకం సర్వై పురాణైః స్మృతినికర మహాభారతాది ప్రబంధైః తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపి చ విమృశతాం భాంతి విశ్రాంతి మంతి ప్రత్నైరాచార్యరత్నైరపి పరిజగృహే శంకరాజ్యైస్తదేవ. ఈ శ్లోకం యొక్క భావం చూపిస్తున్నాం. శృతిశిఖర గిరాం, శృతి శిఖర గిరాం అంటే ఉపనిషత్తులు, శృతి శిఖరములు అంటే ఉపనిషత్తులు. ఉపనిషద్వాక్యములకు ఆగమానాంచ దాన్ని అనుసరించి వచ్చిన ఇతర శాస్త్రములకు ఇక పురాణై స్మృతిభి పురాణములు ధర్మశాస్త్రములు వీటికి మహాభారతాది ప్రబంధై. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చిందండి మన భారతీయ సాహిత్యం? వేద వేదాంతములు, ఆగమ శాస్త్రములు, స్మృతులు, పురాణములు, మహాభారతాది ప్రబంధములు అన్నారు ఇక్కడ. అంటే ఇతిహాసములు. ఇవన్నిటి యొక్క తాత్పర్యం ఏమిటంటే అద్వైత ఏవ. వీటన్నిటి యొక్క తాత్పర్యం అద్వైతమే. దీనినే బ్రహ్మసూత్రములు కూడా ప్రతిపాదించాయని ఆలోచనాపరులైన మేధావులందరూ విమర్శ చేసి తేల్చారు. ఆవిష్యాన్నే ప్రత్నైర్ ఆచార్యరత్నై, ఆచార్యరత్నములందరూ ఆవిష్యాన్ని తిరిగి ప్రతిపాదన చేశారు. ఆచార్యరత్నములు ఎవరయ్యా అంటే శంకరాజ్యై, శంకరాదులు అని. అంటే నీకు శంకరాచార్యుల వారంటే అంత గురుస్థానమో చూడండి. ఇక్కడ శంకరాచార్యాదులు కూడా అదే చెప్పారు. మరి అటువంటిప్పుడు శంకర భాష్యం కాకుండా దీనికి ఎందుకు చెప్తున్నావయ్యా అంటే అది ఎలాగో నేను చెప్పాను, ఇది ఎందుకు చెప్తున్నాను అనే దాన్ని చెప్తున్నారు. తథాపి అనుగ్రహాదేవ తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యత. ఆ అద్వైత సిద్ధి కావాలి అంటే ఆ శివుని అనుగ్రహం లేనిది రాదు గనక, ఆ శివానుగ్రహం కావాలి అంటే శివభక్తి ఉండాలి గనక, ఆ శివపారమ్య ప్రతిపాదన శివభక్తికి హేతువవుతుంది గనక ఈ శివార్కమణి దీపిక ఆ శివభక్తి సిద్ధి కోసం నేను ఇస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ. ఈ మాట మహానుభావుడు శంకర భగత్పాదులు గారు కూడా వివేక చూడమని చెప్పలేదా, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఆ మాట ఇక్కడ అద్వైత వాసన పుంసాం తరుణేందు శిఖామణేహి అనుగ్రహాదేవ, చంద్రశేఖరుడైనటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడైన ఆ శివుని యొక్క కృపచేతనే అద్వైత సిద్ధి లభిస్తుంది. ఎందుకంటే అద్వైత విద్యకు ఆదిగురు ఎవరు, దక్షిణామూర్తి రూపమైనటువంటి పరమేశ్వరుడే. ఆయనే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, ఆయనే శంకరాచార్య రూపంలో వచ్చాడు గనక ఆ దక్షిణామూర్తి అయినటువంటి చంద్రశేఖరుని యొక్క కృప ఉండాలి. చంద్రశేఖరమశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. అందుకే శృంగేరి పూర్వపీఠాధీశ్వరుల్లో చంద్రశేఖర భారతీ స్వామి వారిని స్మరించుకుందామని మా మహాత్ములు ఇక్కడ ఆ చంద్రశేఖరమశ్రయే అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకు శివార్కమణి దీపిక ఎందుకు రచించారో తెలిసింది కదా, తన అఖండమైన శివభక్తి. మరొక చోట గొప్ప మాట అంటారు ఏమిటంటే, నేనిప్పుడు శివుడి గురించి ఎంత చెప్పాను గనక నాకేదో విష్ణు పడడు అని మీరు అనుకోవద్దు. అలా అనుకుంటే తప్పే. నేను ఈ శివతత్వ ప్రతిపాదన చేసేటప్పుడు ఎక్కడైనా కాసింత విష్ణువుని కించపరిచినట్లయితే నా శిరస్సు 1000 చెక్కలగుగాక అని రచించారండి. అంత దమ్ము ఉంది దీనికి. అంటే ఈయన దృష్టిలో విష్ణువుని ఏమీ తగ్గించడం లేదు. విష్ణువే పరమాత్మ, విష్ణువే శివుడు, ఒకే పరమాత్మనాడు అని శివుడు అనండి విష్ణు అనండి అంతే. కనుకని ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదో ఒక మతాన్ని సమర్థిస్తూ మనం చెప్పట్లేదు, సర్వమత సమన్వయాన్నే మనం ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాం. మహానుభావుడైన అప్పయ్య దీక్షితుల వారి మాటల ఆధారంగా ఆయన చెప్పిన ఒక శ్లోకం అండి, విష్ణుర్వా శంకరోవా. ఇది ఆనందలహరి అనే గ్రంథంలో చెప్తున్నారు. ఆనందలహరి ఒకటి పఠించవలసిన గ్రంథం. ఎన్నున్నాయో, ఎవరికి ఇవి కావాలి అంటే బాగుపడాలని యోగం ఉన్న వాళ్ళకి. కాలక్షేపరాయల గురించి నేను చెప్పట్లేదు. సిన్సియర్గా తెలుసుకుని తప్పిద్దాం అనుకునే వాళ్ళకి కావలసిన సరుకుంది మనకి భారతీయ సంస్కృతిలో. సాధన చేయాలి, అప్పుడు తెలుస్తాయి. ఆనందలహరి గొప్ప గ్రంథం. ఈ మహానుభావుడు కొన్ని కొన్ని శ్లోకాలకైతే వ్యాఖ్యానం రాయలేదండి. ఇప్పుడు ఉన్మత్త పంచాశత్తికి వ్యాఖ్యానం ఆయన రాయలేదు, కానీ శంకర నారాయణ భట్ అను మహానుభావుడు వ్యాఖ్యానం రచించాడు. కానీ అనేక గ్రంథాలకి ఆయనే వ్యాఖ్యానం రచించాడు. ఒకటి అందులో దుర్గా చంద్రకళాస్తుతి హీన గ్రంథం ఉన్నది. అది మా నాన్నగారు సామవేద రామ్మూర్తి శర్మ గారు తెలుగులో చక్కగా అనువాదం చేశారు. అందువల్ల ఆయన వల్లే నాకు అప్పయ్య దీక్షితులు వారు తెలిసారు. ముందు వారికి నేను నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ దుర్గా చంద్రకళాస్తుతి శ్లోకములకి సంస్కృతంలో వ్యాఖ్యానం రచించారు స్వయంగా ఈ మహానుభావుడు అప్పయ్య దీక్షితులే రచించారు. తన శ్లోకాలకి తానే వ్యాఖ్యానం రచించాడండి ఇక్కడ. అది మెచ్చుకోవలసినది. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఆయన ఎన్ని శాస్త్రాల అంశములు పెట్టాడో ఆశ్చర్యపోతాం. అన్ని పెట్టేవయ్యా మహానుభావ. మీరు అందులో రచింపబడ్డ కొద్ది శ్లోకాలు చదివితే దుర్గా సప్తశతి ఇతర శక్తి ఆగమాలన్నీ సారం అందులో పెట్టాడు. ఎక్కడ ఏం పెట్టాననేది కింద రచించాడు అంతా కూడా. కనుక ఆయన వ్యాఖ్యానం సంస్కృతంలో చదివితే ఒక అందం. అలాగే ఆయన ఆదిత్య స్తోత్రత్వం అని 12 శ్లోకాలు రచించాడు. దాని విశేషాన్ని మరో 2 శ్లోకాలు 14 శ్లోకాలు రచించాడు. మయూరుడు సూర్యశతకంలో 100 శ్లోకాల్లో చెప్పిన అంశాన్ని ఆయన కేవలం 12 శ్లోకాల్లో చెప్పాడు. అయితే మయూరుడి శతకంతో ఎందుకు పోల్చామంటే మయూరుడు శ్రగ్ధర అనే ఛందస్సులో నడిపాడు, ఈయన శ్రగ్ధర ఛందస్సులో రచించాడు. కానీ ఈయన దానిలో ప్రత్యేకం ఏంటంటే ఇదంతా మంత్రమయం. ఆ 100 శ్లోకాలు మనం చదవగలమా లేదా అనేది మనకు తెలియదు. పుస్తకం దొరికితే దొరకడం కష్టం, దొరికినా చక్కగా నాలుగు తిరగడం మరీ కష్టం. కానీ అంత క్లిష్టత లేకుండా ఈ మహానుభావుడు శ్రగ్ధరా ఛందస్సుతో 12 శ్లోకాలు రచించాడు. 12 ఎందుకు రచించారంటే ఆదిత్యుడు ద్వాదశ సంఖ్యతో ఉంటారు గనక. కానీ చిత్రం ఏంటంటే ఆ 12 శ్లోకాలు పారాయణ చేసుకుంటే ఎటువంటి అసాధ్యమైన రోగాలు కూడా నయమైపోతూ ఉంటాయి. అంతేకాదు జాతకంలో గ్రహస్థానంలో బాగులేకుండా సవరించగలిగే శక్తి దానికి ఉంది. చెట్టు చివరికి ఆయనే ప్రతిజ్ఞ చేస్తాడు. అది రోజుకు ఒక్కసారి ఈ 12 శ్లోకాలు చదివితే దోషాన్ దుస్థాన సంస్త గ్రహగణ జనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ నిర్ధూనోతి అంటాడు ఆయన. అలా ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఊరికనే చెప్తాడండి, అది అనుభవించిన వాళ్ళు నేటికీ ఉన్నారు. చిత్రం ఏంటంటే ఆ 12 శ్లోకాలు మీరు చదివితే, ఈ 12 శ్లోకాలు కానీ వ్యాఖ్యానం రచించారు మరి సంస్కృతంలో. అవి కానీ మనం పరిశీలిస్తే వేదాల్లో, వేదాంతంలో, పురాణాల్లో చెప్పబడే సూర్యుడు అంశాలన్నీ అందులో ఉన్నాయండి. ఆశ్చర్యపోతాం మనం. అంటే సౌరం కూడా చూపించారు అక్కడ. దుర్గా చంద్రకళాస్తుతి ఇతర స్తోత్రాల్లో ఆయన శాక్తేయం చూపించాడు. ఇక ఆయన వరదరాజస్తవం అని పేరుతో కంచి వరదరాజస్వామిపై విష్ణువుపై ఒక అద్భుతమైన రచన చేశారు. అందులో విష్ణుతత్వం అంతా, వైష్ణవ ధర్మం అంతా చూపిస్తూ విష్ణుభక్తి పారమ్యాన్ని ప్రతిపాదన చేస్తాడు. ఇది కాకుండా రత్నత్రయ పరీక్ష అను గ్రంథం రచించాడు ఆయన. ఎన్నున్నాయో చూడండి చెప్పుకోవడానికి మనకి. రత్నత్రయ పరీక్ష అంటే 3 రత్నాల గురించి చర్చ చేస్తాడు. ఈ 3 రత్నాలు ఎలాంటివి అని చర్చ చేస్తాడు. అంటే మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు రత్నం చూసేటప్పుడు సరైనది అవునా కాదా అని టెస్ట్ చేస్తామే, అలాగ 3 రత్నాల గురించి పరీక్ష పెట్టాడు ఆయన. ఆ 3 రత్నాలు ఏమిటంటే, రత్నం పుట్టాలంటే సముద్రం నుంచి పుట్టాలట. వేదములని సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు పుట్టాయన్నాడు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివుడు, శక్తి, విష్ణువు అన్నాడు ఈయన. ఈ 3 రత్నాల గురించి మాటలే రత్నత్రయ పరీక్షలో మనకు కనబడతాయి. అంత అద్భుతమైన 3 రత్నాల వైభవాన్ని అందులో చెప్పాడు ఆయన. ఇంకోటి ఆనందలహరి. ఈ ఆనందలహరి అద్భుతమైన శివాద్వైతాన్ని ప్రతిపాదన చేసే గ్రంథం ఇది. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యానం అంతా ఇంత కాదు. అయితే ఆ గ్రంథం ప్రారంభిస్తూ ఒక చోట చెప్తాడు ఆయన, విష్ణుర్వా శంకరోవా శృతి శిఖరే గిరామస్తు తాత్పర్య భూమి నాస్మాకం తత్ర వాద ప్రసరితి కిమపి స్పష్టమద్వైత భాజ కింద్వేషగాఢానల కలిత హృదాం దుర్మతీనాం దురుక్తి భంక్తుం యత్నో మమాయం నహి భవతి తతో విష్ణు విద్వేష శంక. ఇది చెప్పాడు. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, విష్ణువని శంకరుడని నాకిద్దరి మధ్య భేదము లేదు, స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే నాకే కాదు వేద వేదాంతాలకే వాళ్ళ యందు భేద దృష్టి లేదు. వేద వేదాంత ప్రకారంగా వారు ఉభయలు కూడా పరమతత్వమే, ఇందులో సందేహం లేదు. నా అస్మాకం తత్ర వాద, అందులో అసలు వాదమే లేదు నాకు. ఎంత కిమపి ప్రసరతి, నా కొద్దిపాటు కూడా లేదయ్యా అందులో. పైగా మేము అద్వైత బాధ, మేము పరిపూర్ణముగా అద్వైతులమే, మా శంకర మతమే. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఈ మాటలు వాడుతున్నామంటే, కింతు ఈశద్వేషగాఢానల కలిత హృదా, పరమేశ్వరుడిపై బాగా ద్వేషం నింపుకుని శివద్వేషంతో దక్ష ప్రజాపతుల్లో తిరుగుతున్న వాళ్ళు మాట్లాడుతున్న దురుక్తములు ఖండించడం కోసమని నేను గ్రంథం రచిస్తున్నానని చెప్పాడు ఆ మహానుభావుడిది. అంటే ఎందుకు రచించాడు ఆయన? శివద్వేషులు శివనింద చేస్తూ ఉంటే ఆ శివనిందని ఖండించాడు. ఆ శివనిందని ఖండిస్తూ రచించాడు. వాళ్ళు చేసిన అనేక భయంకరమైన వాదాలు ఇప్పటికీ శాస్త్రాల్లో కొందరు చెప్తూ ఉంటారు. సంస్కృతంలో వినబడిన ప్రతివాక్యం శాస్త్రం కాదు, గుర్తుపెట్టుకోండి. పాపాత్ముడికి సంస్కృతం వస్తే తిట్లు కూడా సంస్కృతంలోనే తిడతాడు వాడు. అంత మాత్రం చేత శాస్త్రాలు అయిపోతాయా? అలా అనేక మంది వాళ్ళు పండితులై వాళ్ళ గ్రంథాల్లో సంస్కృతంలోనే శివద్వేష వాక్యాలు పెట్టి వాటిని వాళ్ళు ఇప్పుడు ప్రమాణాలుగా చూపిస్తూ ఉన్నారు మనకి. ఇది అసలు మానవహితం కోరేవారే క్షమించకూడదండి. మతం దాకా ఎందుకు? సర్వమాన సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతున్న మనం ఈ రోజుల్లో వాటిని ప్రోత్సహించరాదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసింది ఏంటంటే, 18 పురాణాల్లో శివుడి పురాణాలన్నీ తామస పురాణాలని, విష్ణు పురాణాలని సాత్విక పురాణాలన్నీ, ఇంకా ఇతర పురాణాలు రాజేశ పురాణాలను విభజన చేశారు. ఈ విభజన నిజానికి వ్యాసుడు చేయలేదు. వీళ్ళు కల్పన చేసి వ్యాస పురాణాల్లో ప్రక్షిప్తాలు చేశారు. ఇలాంటి పాపాలు ఎన్నో చేస్తే వాటన్నిటి ఖండించాడండి మహానుభావుడు. సామాన్యం కాదు, అద్భుతమైన యుక్తి బలంతో ఖండన చేశారు. అంటే దీన్ని బట్టి ఆయన చేసిన పని ఏమిటంటే, పండితుల అవకతవకల వల్ల చీలిపోతున్న హిందూ ధర్మాన్ని, సాధకులకి మళ్ళీ అనుమానాలు అయోమయాలు కలగకూడదని సమన్వయించిన మహానుభావుడు అప్పయ్య దీక్షితులు వారు. అలా చేసి ఆయన రచించినటువంటి గ్రంథరాజముల్లో ఈ దివ్యమైన ఆనందలహరి ఒకటి. ఇలా రకరకాల విషయాలు చూపించారు. అయితే ఈయన చతురధిక శతగ్రంథ ప్రణేత అని పేరు. చతురధిక శతగ్రంథ ప్రణేత అంటే 104 గ్రంథములు రచించిన వాడు అని. అయితే ఈయన గురించి ఆ రోజుల్లోనే అందరు పండితులు ఎన్ని మాట్లాడేవారు అంటే, గొప్పగా భట్టోజీ దీక్షితుడని మహావైయాకరణుడు ఉండేవాడు. వైయాకరణుడు అంటే తెలుసు కదా, వ్యాకరణ శాస్త్ర పండితుడు. పైగా ఆయన ఈయన దగ్గర వేదాంతం నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? అప్పయ్య దీక్షితుడు వారి దగ్గర వేదాంత విద్య నేర్చుకున్నారు. ఆయన అంటాడు ఒక చోట, అప్పయ్య దీక్షితులు ఎటువంటి వారంటే, అప్పయ్య దీక్షితేంద్రాన్ అశేష విద్యాగురున్ నమస్యామహ అన్నారు. ఇక్కడ అశేష విద్యాగురు అంటే సమస్త విద్యలకి గురువైన అప్పయ్య దీక్షితుల వారికి నమస్కారం చేస్తున్నాను. ఎటువంటి వాడైనంటే, యత్కృతి బోధాబోధౌ విద్వద్ అవిద్వద్ విభాజనోపాధి. వీడు విద్వాంసుడా అవిద్వాంసుడా అని తేల్చాలి అంటే ఏది పరీక్ష? ఒక్క మాటలో చెప్పాడండి, వీడు విద్వాంసుడా అవిద్వాంసుడే తేల్చాలి అంటే అప్పయ్య దీక్షితుల గ్రంథం అర్థమైతే విద్వాంసుడు, అర్థం కాకపోతే అవిద్వాంసుడు అని ఏ గురువు పేరు మీద పండితుల్ని నిర్ణయించడం జరుగుతుందో అటువంటి గురువుకు నమస్కారం అన్నాడు. ఒకే మాటతో తెలిచేశాడు, ఇక్కడ దానిలో తిరుగులేదు. అలాగే ఎం విద్మయితి యద్గ్రంథాన్ అభ్యాస్యామోఖిలానితి యస్య శిష్యాస్మయితి చ శ్లాఘంతే స్వం విపశ్చిత. ఇక్కడ ఆ రోజుల్లో ఎవడైనా నేను అప్పయ్య దీక్షితుల పుస్తకం చదివాను అంటే ఆహా అని మెచ్చుకునేవట. కనుకనే మెప్పుదల రావడానికి మూడు రకాల మాటలు పనికొచ్చేవట. ఒకటి, నేను అప్పయ్య దీక్షితుల పుస్తకం చదివానండి అంటే ఓహో పండితుడు అయ్యా అనేవట. ఇంకొకటి, మేము అప్పయ్య దీక్షితుల గ్రంథాలు అభ్యాసం చేస్తున్నామండి అంటే గౌరవించేవట. మేము అప్పయ్య దీక్షితుల శిష్యులం అండి అంటే గౌరవించేవట. కనుకనే గౌరవానికి ఆయన ఆశ్రయించిన వారికి కూడా గౌరవం లభించిందంటే అని స్థితి ఎటువంటిది. ఇవి ఆనాటి పండితులు చెప్పినటువంటి మాటలు. అయితే ఈ మహానుభావుడి యొక్క జీవిత చరిత్రలో ఎన్నెన్నో ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. ఈయనకు మూర్ఛ వ్యాధి ఉండేది. చిత్రం ఏంటంటే ఇలాంటి చరిత్ర మనకి రమణ మహర్షుల వారి జీవితంలో, రామకృష్ణ పరమహంస జీవితంలో, అప్పయ్య దీక్షితుల జీవితంలో కనబడతాయి. ఈ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఈయన్ని ఆస్థాన స్థానంలో పెట్టారు, పైగా విద్యలకు ఆస్థానంలో పెట్టారు. ఆ రోజుల్లో ఒక నియమం ఏంటంటే రోగగ్రస్తుడైనటువంటి వాడికి ఉన్నతమైన పీఠాధిపత్యం ఇవ్వరాదు అనేవారు. రాజ్యాధికారము, పీఠాధిపత్యము, విద్యాపీఠం కానివ్వండి, సిద్ధాంత పీఠం కానివ్వండి, పీఠాధిపత్యం ఇవ్వాలంటే వాడు రోగగ్రస్తుడు కాకూడదు. ఒకవేళ వాడు మహాపండితుడైతే ఒక ప్రధాన పీఠాచార్యుని పెట్టి ఇతన్ని అక్కడికి సహాయకుడిగా పెట్టాలి, అంతేగాని ప్రధాన పీఠాచార్యుడిగా పెట్టకూడదు. ఈయన రోగగ్రస్తుడిగా ఉన్నాడు కదా. కనుక కొంతమంది వెళ్ళి ఆ చినబొమ్మ నాయకుడికి చెప్పారట, ఏమనంటే ఈయన మూర్ఛ వ్యాధి ఉండండి, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు అని. ఒకసారి ఈయన తెలుసుకుందామని వచ్చారు. పైగా వాళ్ళతో మాట చెప్పారు, ఎప్పుడైతే ఆయన మూర్ఛలో ఉంటారు అప్పుడు చెప్పండి, నేను వచ్చి చూసి అప్పుడు నమ్ముతానన్నట. ఒకసారి మూర్ఛతో కొట్టుకుంటూ ఉంటే వెళ్ళి చెప్పారు ఆయనకి. ఆయన తిరిగి వచ్చి చూసేటప్పటికల్లా ఈయన చక్కగా కూర్చొని వచ్చారా కూర్చొని అన్నట. అప్పుడు నన్ను క్షమించండి, మీకు మూర్ఛ వ్యాధి ఉందని విన్నాను, అయినా మహాత్ముని శంకించడమే దోషము అంటే నాకు ఉందయ్యా అన్నట. ఏమిటండి మీరు ఇలా అంటున్నారంటే చూడు అక్కడ అన్నట. ఆయన పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం అక్కడ కొట్టుకుంటుంది అలాగా. అంటే నాకు మూర్ఛ వ్యాధి ఉన్నది ప్రారంభవశాత్తు, దాన్ని నేను నువ్వు వచ్చావు కదా మాట్లాడదామని దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను అన్నట్టు. ఇక్కడ కాసేపు అక్కడికి పంపించాను నేను, మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత తీసుకుంటా. మరి మీ నిత్యానుష్ఠానం, నిత్యానుష్ఠానం చక్కగా చేసుకుంటా, పొద్దున్నే చేయాల్సిందంతా చేశాక తీరిక సమయం తీసుకుని మళ్ళీ తెచ్చుకుంటా రోగాన్ని అన్నాడు. అంటే వీళ్ళు ఎంత మహాత్ములంటే అవసరమైతే ప్రారంభ కర్మని తప్పించుకోగలరు, వీళ్ళు పక్కకు తీసేయగలరు. కానీ వారు దేహాన్ని వేరుగాను ఆత్మని వేరుగాను గ్రహించగలిగే సిద్ధులు, జీవన్ముక్తులు. అందుకు వారు దేహం అనుభవించేస్తే ఇంకా ఈ ప్రారంధం కాస్త తీరిపోతుంది. జీవన్ముక్తులు అందుకే వాళ్ళు ముక్త స్థితికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శరీరాన్ని అనుభవానికి చెప్పేస్తారు, సాక్షిగా చూస్తుంటారు. వారి శరీరానికి కలిగిన అనుభూతిని కూడా వారి సాక్షిగా చూడగలిగారంటే వారి స్థితికో నమస్కారం. అది నమస్కరించాల్సిందే తప్ప అందరూ అనుసరించలేనిది. ఎందుకంటే జీవన్ముక్తులు ఎక్కువ మంది ఉంటారా జనాభాలో? కోటికి ఒకడు కూడా దుర్లభం, గుర్తుపెట్టుకోండి. అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనుభవాల నుంచి తప్పించుకోలేదు, అనుభవాల్ని శరీరము చేత సహింపజేశారు. సహించారు అనలేదు, సహింపజేశారు అన్నాం. ఎందుకంటే శరీరంతో తాను మైమైకమైపోతే సహించారు, శరీరంతో మమేకం కాకుండా చూస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడ శరీరాన్ని సాక్షిగా చూడగలిగారు అటువంటి మహాత్ములు అప్పయ్య దీక్షితుల వారు. ఇది కనుక ఉన్మత్త పంచాశత్ ఘట్టం ఒకటి. ఈ ఘట్టం ఒకటి ఆయన జీవితంలో ప్రధానంగా చెప్తారు. మరొక ప్రత్యేకాంశం ఆయన శ్రీమతి అండి. మరి ఇంత మహాత్ముని భార్య ఏమిటి అనేది చెప్పుకోవాలి కదా. మరి ఆవిడ్ని కూడా కీర్తించుకుంటే కానీ పరిపూర్ణం కాదు, ఎందుకు అమ్మని అయ్యని అనుకోవాలి మనం. ఇంత ఆచారిష్యాం భార్య ఎందుకంటే ఈయన ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి గొప్ప వేదాంతి. మనకు నివృత్తి మార్గంలో ఉండి చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు కర్మను విడిచిపెట్టరాదు, జీవన్ముక్తావస్థలో ఉండాలి. అందుకే యజ్ఞములు చేశాడు, ఇది చేశాడు. ఇంకో చిత్రం ఏంటంటే ఆయన యజ్ఞములు చేస్తున్నప్పుడు ఒకసారి చినబొమ్మ నాయకుడు వెళ్ళి ఆయనకి దివ్యమైన వస్త్రములు, ఆభరణములు సమర్పణ చేసేట, యజ్ఞం చేసినటువంటి మహాత్మునికి సంప్రదాయంగా. ఆయన చక్కగా అందుకుని అగ్నిహోత్రంలో పడిచెట్టండి. ఇది ఈయనకేం అర్థం కాలేదు. ఒక్కడ అర్థమైతే చాలు, గురువు ఏది చేసినా మంచిదని అర్థమైతే చాలు, లేకపోతే ఆ చేష్టలను మనకేం అర్థమవుతాయి, నమస్కారం పెట్టి కూర్చోవలసిందే. వెళ్ళిపోయాడు చినబొమ్మ నాయకుడు. అసలే తాతాచార్యులు గారు కడుపులో కసి ఉంది కదా ఈయన మీద, తిన్నగా వెళ్ళి చూశారా ఎంత పొగరో ఆయనకి, మీరు రాజుగారు మీరు వెళ్ళి వస్త్రములు ఇస్తే నిప్పులు తోసేస్తాడా అన్నట్ట. ఆయనకి లేని ఆలోచన ఇప్పుడు వచ్చింది, అంటే ఈయనకి నేను గౌరవించానని చెప్పిన నవమానించాడా అని వచ్చింది. ఎందుకంటే ఎలాంటి వాడికైనా 10 మంది నూరి పోస్తే బుద్ధి మారుతుంది, మరి మంత్రం నూరి పోస్తే కైకేయికి మారలే ఉంటాయి, సహజం ఇది. అలా బుద్ధి మారింది ఆ మహానుభావుడికి. మరుసటి రోజు వచ్చాడు, ఎందుకంటే యజ్ఞం ఇంకా పూర్ణాహుతి జరగాలి. ఆ సమయానికి వచ్చి కొంచెం ముఖంలో మార్పు వచ్చిందిట చిన్నబొమ్మ నాయకుడికి. వెంటనే నిన్ను చూసి ఓహో ఇతనికి ఏదో సందేహం కలిగింది పోల్చుకున్నాడు, ఒక్కసారి అగ్నిహోత్రాన్ని చూడు అన్నట్టండి. చిన్నబొమ్మ నాయకుడు అగ్నిహోత్రాన్ని చూశాడు. అగ్నిహోత్ర మధ్యంలో అగ్నిభట్టారుడు కనబడ్డట. అంటే చిన్నబొమ్మ నాయకుడు కనబడలేదు, చిన్నబొమ్మ నాయకుడు దర్శింపజేశాడు ఈ మహానుభావుడు. అంటే ఆ స్మరణ మాత్రం చే దర్శింపజేయగలడు. చిత్రం ఏంటంటే తాను ఏ వస్త్రములు ఇస్తే నిప్పుల్లో పడేశాడో ఆ వస్త్రములు ఆభరణములు ధరించి అగ్నిభట్టారుడు కనిపించట. ఇప్పుడు చూసావా, నేను నిప్పుల్లో పడేయలేదు, అగ్నిహోత్రుడికి సమర్పించాను. కనుక చాలామంది అంటూ ఉంటారు అగ్నిహోత్రులని ఈ కాల్చడం ఏంటండి, మనకేం తెలుస్తుంది, అగ్నిహోత్ర స్వరూపంగా ఆ వేద పురుషుడు ఆ దేవతామూర్తి అందుకుని మనల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతిసారి అలా ప్రత్యక్షం చేయడానికి అప్పయ్య దీక్షితులు లాంటి మహాత్ములు మనకు దొరకరు. వాళ్ళు చూపించగలరు, అలాంటి వాళ్ళు ప్రతిసారి దొరుకుతారా, కానీ వాళ్ళ జీవిత చరిత్రలో జరిగిన ఘట్టాలు బట్టి మనం నమస్కరించాలి. ఇక్కడ మరొక్క విషయం చెప్తున్నాను, ఇది కూడా నిజానికి రికార్డ్ చేసిన అంశం కనుక నేను ప్రస్తావన చేస్తున్నాను. మనకి యజ్ఞముల యందు పశు విశేషణాన్ని అంగీకరించారు, అవునా లేదా? తర్వాత అనేక మంది బయలుదేరిపోయి ఒక సార్వభౌముడు చేయవలసిన యజ్ఞము ఒక పరగణావాడు కూడా బయలుదేరిపోయి పశుహింసలు ఎక్కువైపోతూ ఉంటే దాన్ని ఖండించడానికి బుద్ధుడు రావాల్సి వచ్చింది, పెద్ద ప్రయోజనం. ప్రస్తుతం నేను దాని గురించి చర్చ చేయట్లేదు, కానీ మన భారతాది గ్రంథములు రామాయణాది గ్రంథములు యజ్ఞములు కొన్ని కొన్ని యజ్ఞముల్లో పశు విశేషణాన్ని చూపించాయి. అది ఒప్పుకుంటారు, శ్రౌతయాగాల్లో ఉన్నాయి కొన్ని కొన్ని. అవి ఏంటో మనకి అర్థమవుతాయా? హింస పనికిరాదండి అని పెద్ద పెద్ద కబుర్లు ఆడుతూ ఉంటారు. హింస పనికిరాదు అన్నప్పుడు రోడ్ల మీద అమ్ముతున్న అన్ని మాంసపు దుకాణాలు మూయించండి, అప్పుడు మాట్లాడండి. ఇక్కడ ఏం కబుర్లు ఆడుతున్నాం మనం ఇక్కడ?